ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను.
యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే ఈ వాక్య ధ్యాన మాలిక ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ ప్రతిరోజు క్షేమంగా ఉన్నారని, దేవునితో నడుచుకుంటూ దేవునిలో నిత్యం ఎదుగుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నా. ఈ వాక్యాలు మరి మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీకు వాక్యాన్ని అందించాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మరి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప మన జీవితంలో ఉండాలి. ప్రతిరోజు దేవునితో నడుచుకోవాలి. దేవునితో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మరి ఈరోజు 34వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, మరి మొదటి 2 వచనాలు చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షేకేము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యంలోనికి వెళదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా. ఇదిగో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరికీ ప్రభా వాక్యాన్ని గుర్చిన అవగాహన దయచేయండి. నాయన పరలోకపు జ్ఞానమును దయచేయండి. మీ కొరకైన సత్యాన్ని తెలుసుకునే కృప దయచేయండి. మీ వాక్యమును వింటూ ఉన్నప్పుడు ప్రభా మీరు వారి హృదయములతో మాట్లాడండి. మీ వాక్యము సత్యమైనది, మీ వాక్యము బహు బలము కలిగినది. నాయన ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా ఆ పరిస్థితి నుంచి మాతో మాట్లాడగలిగిన వాక్యము ప్రభా మీ ఆత్మతో మమ్మలను నింపండి. మీ వాక్యము చేత మమ్మలను నడిపించండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఆదికాండము 33వ అధ్యాయము 19-20 వచనాల్లో అక్కడ మనం చూసాం, యాకోబు షెకెములోకి వెళ్ళి అక్కడ కొంతకాలం స్థిరపడినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే యాకోబు మరి షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 గొర్రెలు వారికిచ్చి అక్కడ స్థలాన్ని కొనుక్కుని యాకోబు వారి సంతానానికి గుడారాలు వేశాడు. అక్కడ బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహయి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ప్రియులారా, ఇదంతా 33వ అధ్యాయంలో జరిగిన విషయం. 34వ అధ్యాయం మనం చూడగలిగితే యాకోబు కుటుంబానికి గొప్ప పరాజయం అక్కడ ఎదుర్కొన్నట్లుగా మనం చూడగలుగుతాం. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఈ రోజుని ఈ 34వ అధ్యాయం ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబము ఎలా ఉంది, మన కుటుంబము ఎవరితో సాంగత్యం చేస్తున్నది, మనకున్న స్నేహితులు ఎవరు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మనం జీవిస్తున్నాము, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూడగలుగుతాం. ఆదికాండం 34వ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఈ రోజుని ఈ 34వ అధ్యాయం ద్వారా దేవుని వాక్యము మనతో మాట్లాడాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ 34వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలుగుతాం. ఏంటంటే, మన కుటుంబము ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి, ఎలాంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి వారితో మన బిడ్డలు మరి స్నేహం కలిగి ఉన్నారు, మనం ఎలాంటి వారితో మరి రిలేషన్షిప్ కలిగి ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం యాకోబు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవాతి దేవుడు గొప్ప ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఇసుక రేణువుల వల్లే దీవిస్తానని చెప్పాడు. మరి అలానే దేవుడు యాకోబు జీవితాన్ని చేశాడు. తనకి 12 మంది కుమారులు, 1 కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఈ 12 మంది 12 గోత్రాలకి నాయకులుగా వారి ప్రారంభంగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి ఇక్కడ మనం చూడగలిగితే మరి తనకి ఒక్కగానొక కుమార్తె అయిన, అంటే లేయాకి యాకోబుకి జన్మించిన ఏకైక కుమార్తె అయిన దీనా మరి తను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పడిపోయిందో మనం చూడగలుగుతాం. ప్రియులారా, 2వ వచనంలో మనం చూడగలిగితే ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షేకేము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ప్రియులారా, గత 4 అధ్యాయాలు వెనక్కి వెళ్తే మరి యాకోబు యొక్క జీవిత చరిత్రను మనం చూసుకున్నాం. యాకోబు తన అన్న అయిన ఏసావుని 2 సార్లు మోసం చేసినప్పుడు మరి తన తల్లి అయిన రెబ్కా యాకోబుని రక్షించి అక్కడి నుంచి అతని జీవితాన్ని కాపాడి రెబ్కా అన్న అయిన అంటే హారానులో ఉన్న తన మామ అయిన మరి లాబాను దగ్గరికి పంపించింది. లాబాను దగ్గర 20 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవాతి దేవుడు యాకోబుతో మాట్లాడి మరలా తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోమని జ్ఞాపకం చేసిన తర్వాత యాకోబు మరి తన మామ అయిన లాబాను దగ్గర నుంచి తను చెప్పి వెళ్ళి ఉంటే గౌరవంగా ఉండేది. అదొకటే కాదు, మరి తన భార్య అయిన రాహెల్ కూడా మరి తన తండ్రి అయిన లాబాను ఇంట్లో నుంచి దేవతల యొక్క ప్రతిమలు దొంగిలించడం, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన పనులు వారు చేశారు. తన అన్న అయిన యాసావును కలుసుకోవడం, తన అన్న దగ్గర నుంచి తిరిగి మరలా కనానుకు వెళ్ళవలసిన వాడు షెకేముకు వెళ్ళి షెకేములో ఉన్నాడు. ప్రియులారా, దేవునికి విరుద్ధమైన పని ఏదైనా కూడా అది దేవుడు సహించడు. ఇక్కడ మనం చూడగలుగుతాం, యాకోబు దేవునికి విరుద్ధమైన చాలా పనులు చేసి సమస్యలోకి వెళ్ళిపోయాడు, ప్రతికూలమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దేవాతి దేవుడు మరి యాకోబు హారానులో ఉన్నప్పుడు తను అక్కడి నుంచి నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ మరి దేవుడు ఏదైతే తన కొరకు దాచి ఉంచాడో అవి అక్కడ తను ఇచ్చేవాడు. ఈ రోజుల్లో మనం కూడా చూడగలుగుతాం, దేవుడు మనకి చెప్పిన పని ఒకటి, మనము వినేది తప్పుగా వింటాం, ఆ తర్వాత మనం చేసేది కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తాం. అది చేసిన తర్వాత మళ్ళా తిరిగి దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ప్రియులారా, యాకోబు యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోగలుగుతాం. యాకోబు తన తండ్రి దేశమైన కనానును విడిచిపెట్టి అంటే బెయేర్షెబాలో నుంచి హారానుకు వెళ్ళి హారానులో 20 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళా తిరిగి నేరుగా తన తండ్రి దేశమైన మరి కనాను దేశానికి అంటే బెయేర్షెబాకి తను రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. కానీ మరి యాకోబు అక్కడికి వెళ్ళకోకుండా చాలా ప్రదేశాలు తను తిరిగాడు. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు, అది దేవుని యొక్క చిత్తము కాదు. ఏదైతే దేవుని యొక్క చిత్తము కాదో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా మనం కార్యాలు చేస్తామో అప్పుడు మనం సమస్యలోనికి వెళ్తాం. యెబ్బోకు అనే రేవుకు వెళ్ళాడు. అక్కడ పెనూయెలు అనే ఒక స్థలం ఉంది. అక్కడ చేరక మునుపు మరి అతను వెళ్ళిన ఆ రూట్ మ్యాప్ చూడగలిగితే అలెప్పో అనే ఆ స్థలము వైపుగా అంటే దమస్కు ఎద్రాదు అనే వైపు అతను వెళ్ళి ఉండవచ్చు అని కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ చెబుతూ ఉంటారు. ఆ తర్వాత పెనూయెల్ నుంచి తన బయలుదేరి సుక్కోతుకి తను వెళ్ళిన తర్వాత అక్కడ దేవునికి వ్యతిరేకంగా మరి ఇటు అటు తిరుగుతూ అక్కడ నుంచి షేకేముకు వెళ్ళి అక్కడ దేవునికి బలిపీఠము కట్టి అక్కడ స్థిరపడ్డాడు కొంతకాలం. ఆ తర్వాత మరి ఈ 34వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటనలన్నీ మనం చూడగలుగుతాం. యాకోబు దేవుని మాట వింటే ఈ 13 మంది యొక్క జీవితాలు చక్కగా ఉండేవి. యాకోబు దేవుని మాట విని దేవునిని వెంబడించి ఉంటే మిగిలిన కుటుంబాలు అందరికీ కూడా మరి గొప్ప ఆశీర్వాదాలు ఉండేవి. కానీ యాకోబు మోసగాడిగా ఉండి, యాకోబు తన స్వదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయి 20 సంవత్సరాలు ఉండి మరి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటూ, ఆయన దేవుడు విడిచిపెట్టలేదు సుమా, దేవుడు గొప్పవాడు, దేవుడు నేను ఉన్నవాడును అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అది చేసి మరి యాకోబు జీవితంలో దేవాతి దేవుడు చూపించాడు. ప్రియులరా, ఈ రోజుకి కూడా ఆ దేవుడు సజీవమైన వాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. కానీ మనము ఫెయిత్ఫుల్ గా ఉన్నామా లేదా? యాకోబు జీవితాన్ని చూడగలిగితే 2 భార్యలు దాసీలు ఉన్నారు, దేవుని యొక్క ప్రణాళిక కాదు. అక్కడ తను ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మరి తనకి పిల్లలు అంటే ఆ పిల్లలందరూ కూడా ఒక భార్యకు పుట్టిన పిల్లలు కాదు, వేరు వేరు భార్యలకు పుట్టిన పిల్లలు. వీరందరూ కలిసి ఒకే చోట జీవించడం చాలా కష్టం, అది 2వ విషయంలో మనం చూడగలుగుతాం. ప్రియులరా, మరి చాలా కష్టమైన పరిస్థితి. మరి ఆ పిల్లలందరూ కూడా వయసుకు వచ్చిన తర్వాత సాధారణంగా ఈ రోజుల్లో మన పిల్లలైనా కూడా ఆ వయసుకు తగిన స్నేహాన్ని బిడ్డలు వెతుక్కుంటుంటారు. తర్వాత ఆ కల్చర్ లో ఎలాగ ఫిట్ అవ్వాలో వారు ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో యాకోబుకి ఈ మగ పిల్లలంతా ఏదో ఒకలాగా అంటే వారిలో వారు మింగిలయ్యి మొత్తానికి జీవిస్తూ ఉన్నారు. కానీ తన కుమార్తె అయిన దీనాకి మరి వారికి సరైన స్నేహితులు లేనప్పుడు మరి దీనా బయటకు వెళ్లి ఆ దేశంలో అంటే తన వయసు వారు ఎవరైనా స్నేహితులు ఉంటారేమో అని ఆ దేశంలో మరి ఎదుగుతున్న సమయంలో మరి ఆ దేశాన్ని ఏలుతున్న హివ్వీయుడైన అంటే హామోరు కుమారుడగు షేకేము తను ఆమెను చూచి ఆమెను పట్టుకున్నాడు. తర్వాత ఆమెతో శయనించాడు. అంత మాత్రమే కాదు ఆమెను అవమానపరిచాడు. నేను కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు అక్కడ వ్రాసిన మాటలు ఏంటంటే దీన యవనస్తురాలు తన ఇంట్లో తను ఎలాగ రేజ్ అవుతుందో అంటే ఎలాగ జీవిస్తుందో మరి దీన యొక్క ఆలనా పాలన చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులకి ఎంతైనా ఉన్నది. ఈరోజు మన బిడ్డలను కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. వారు ఎలాంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నారు, ఎలాంటి వారితో వారి స్నేహం చేస్తున్నారు, వారి యొక్క ఆలనా పాలన అంతా కూడా తల్లిదండ్రులుగా మనకి ఎంతైనా బాధ్యత ఉన్నది. ప్రియులరా, వారు దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేసే వారిగా ఉండేటట్లు మనం వారికి నేర్పించాలి. అందుకేనే సొలొమోను భక్తుడు చెప్తాడు సామెతల గ్రంథము 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు అని. వి మస్ట్ టీచ్ అవర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ యంగ్. చాలా జాగ్రత్తగా మన బిడ్డలను పెంచాలి. ఈ రోజుల్లో మన కల్చర్, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా ఉన్నది. మరి ఇక్కడ యాకోబుని చూసుకోగలిగితే, యాకోబు స్థిరంగా ఉండేవాడైతే వారి పిల్లలు అట్టి రీతిగా ఉండేవారు కాదు. వారిని బట్టి వారి తర్వాత సంతానం అంతా కూడా పాడైపోయారు, చెదిరిపోయారు. మొదటిగా షెకెము అనేది విగ్రహారాధికుల పట్టణము, దాని దగ్గరికి వెళ్ళకూడదు. దేవాతి దేవుడు జ్ఞాపకం చేశాడు 31:13 మనం చూసాం. తర్వాత 35:1 కూడా మనం చూడగలిగితే దేవుడు జ్ఞాపకం చేస్తాడు తన బిడ్డలు ఎలా జీవించాలి, ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో మనం జీవించాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎవరైతే ఆ మాటలకు లోబడి జీవిస్తారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మరి దేవుడు చెప్పిన ఆ మాట వినలేనందుకు వారందరూ కూడా దుఃఖించవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి 2:3 మనం చూడగలిగితే షెకెము దీనాని పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. ఆమెని పాడు చేసిన తర్వాత ఎందుకు అనంటే షెకెము యొక్క మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉన్నది కనుక మరి ఆమెను వివాహమాడాలి అని అతను చాలా రకాలుగా ప్రయత్నం చేసి తనను పాడు చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో చాలా మంది మన పిల్లలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ప్రియులరా, మన బిడ్డలు ఎవరితో మాట్లాడుతున్నారు, మన బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు అనేది మనం గమనించాలా. వారితో కూర్చోవాలి, వారితో మాట్లాడాలి. అప్పుడు వారి హృదయంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము, వారు వెళ్తున్న సమస్యను మనం గమనించగలుగుతాం. దీనాకి జరిగిన ఈ విషయం అంతా కూడా యాకోబు విన్న తర్వాత యాకోబు తన కుమారులందరినీ పిలుస్తాడు పొలంలోకి. పిలిచి వారికి చెప్పిన తర్వాత యాకోబు కుమారులందరూ చాలా కోపంగా ఉంటారు. అప్పుడు షెకెము తండ్రి అయిన హామోరు యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారులు ఇదంతా విని వారు చాలా బాధపడతారు. అంటే ఇజ్రాయేలు జనములో జరిగిన ఈ అవమానమైన కార్యాన్ని బట్టి వారు చాలా సంతాపాన్ని నొందినప్పుడు వారికి చాలా కోపం వస్తుంది. అయినా హామోరు వారితో మాట్లాడతాడు. ఏంటంటే, నా కుమారుడైన షేకేము దీనా మీద మనసు పడ్డాడు గనుక ఆమెను వివాహము చేసుకుంటాము అని వారి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలుగా ఉన్న మేము అన్య దేవతలను కలిగి ఉన్న మీరు వివాహం చేసుకోవడం చాలా కష్టమని చెప్పిన తర్వాత వారు చెప్తారు, మా ముందు చాలా స్థలం ఉంది మీకోసం, ఇదంతా మీకు మేము ఇస్తాము, కానుకగా ఇస్తాము, మీకు కావలసిన వ్యాపారం మీరు చేసుకోండి ఇక్కడ అని మరి యాకోబు కుటుంబానికి చెప్పినప్పుడు యాకోబు కుమారులు చాలా కోపంగా తిరిగి సమాధానం చెప్తారు. ఏంటంటే, మేము ఈ కార్యాన్ని మేము చేయలేము, ఎందుకంటే సున్నతి చేయించుకునిన వారికి మాత్రమే మా సహోదరిని మేము ఇవ్వగలము, అది ఒకవేళ ఎవరికైతే ఉండదో మేము వారికి ఇస్తే అది మాకు అవమానము అని జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా. ఇక్కడ మరి మన బిడ్డలను ఎవరికి ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నాం, ఇక్కడ కులం సమస్య కాదు, ఇక్కడ మరి దేవుని బిడ్డలా కాదా అనేది సమస్య. ప్రియులారా, వాళ్ళు విశ్వాసులా కాదా అనేది సమస్య. ఇక్కడ మన పిల్లలను మరి విశ్వాసులు కాని వారికి ఇచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము విశ్వాసులైన మన పిల్లలను అవిశ్వాసులకిచ్చి చేసినప్పుడు మరి చాలా ప్రమాదాలు, చాలా సంఘటనలు మనం ఎదురు చూడవలసి వస్తుంది. మొదటిగా దేవునికి అవమానము, రెండవది మన జీవితాలకి అశాంతిని కోరి మనం తెచ్చుకుంటాం. అందుకనే మన పిల్లలను ఇతరులకి ఇచ్చినప్పుడు వారి కులం ఏంటి, వారి గోత్రం ఏంటి కాదు, కానీ వారు విశ్వాసుల లేకపోతే విశ్వాసేతురుల అనేది మనం చాలా గమనించవలసిన విషయం. ప్రియులారా, మనం రోడ్డు మీదకు వెళ్ళి ఒక వస్తువు కొనాలి అని అంటే చాలా చూస్తాం. ఒకవేళ ఒక సెల్ ఫోన్ కొనాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్ చూస్తాం. ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ తినాలి అంటే ఆ రెస్టారెంట్ యొక్క రేటింగ్స్ చూస్తాం. మరి మన పిల్లలను ఇతరులకిచ్చి వివాహం చేసినప్పుడు మొదటిది ప్రార్థన చేయాలి, రెండు ప్రభువుని అడగాలి, ప్రభువా ఇది నీ చిత్తం అయితే మా బిడ్డలకు ఈ వివాహాన్ని చెయ్యి నాయన అని. ఈ అధ్యాయం ద్వారా మన జీవితాలకి ఒక గొప్ప పాఠముగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ఈ పని జరిగిందో ప్రియులారా, ఇక్కడి నుంచి మరి ఆ బిడ్డలందరూ కూడా కోపానికి గురయ్యారు. తర్వాత యాకోబు పిల్లలందరూ కూడా మరి ఇజ్రాయేలు సంతానమంతా కూడా ఉగ్రతకు గురయ్యారు. చాలా కోపంతో వాళ్ళు రగిలిపోతూ ఉన్నప్పుడు మరి షేకేము తండ్రి అయిన హామోరు తను చెప్తా ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నది ఏదైనా నేను మీకు ఇస్తాను, మీ అమ్మాయిని మాకివ్వండి అంటే వారు చెప్తున్నారు, మేము మీకు ఇవ్వడానికి మాకు అవమానం, మేము సున్నత లేని వారికి ఇవ్వడము అంటే అది అవమానము. వారు చాలా చక్కగా చెప్పారు. అయితే వారు జ్ఞాపకం పెట్టారు ఏంటంటే, మీరు మరి దీనాన్ని చేసుకోవాలి అంటే మీలో ఉన్న పురుషులు అందరూ కూడా మా వల్లే మీరందరూ సున్నతి చేసుకోవాలి, అంటే దేవునితో నిబంధన చేసుకోవాలి అని వారు అక్కడ జ్ఞాపకం చేశారు. అయితే దానికి కూడా మరి హామోరు ఒప్పుకుంటాడు. ఒప్పుకుని వారి దేశంలో ఉన్న వారందరినీ పిలిచి మరి సున్నతి చేయించుకోవడానికి వారందరికీ ప్రకటన చేసినప్పుడు ఆ తర్వాత వారందరూ సమాధాన పడి ఆ తర్వాత వారు పెండ్లికి వారి కుమార్తెను ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ సున్నతి చేయించుకున్న తర్వాత మూడవ దినాన్ని వారందరూ ఇంకా బాధపడుతూ ఉండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవి వీరిద్దరూ మరి చాలా తప్పు పని చేశారు, దేవునికి విరుద్ధమైన పని చేసినట్లుగా మనం చూస్తాం. తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని కూడా వాళ్ళు చంపేస్తారు. చంపిన తర్వాత వారు హామోరును అతని కుమారుడైన షేకేమును కత్తివాత చేత చంపి షేకేము ఇంటి నుండి దీనాన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత భయంకరమైన పని కదా, ఇది దేవునికి విరుద్ధమైన కార్యము. ప్రియులారా, అంత మాత్రమే కాదు, వారి గొర్రెలను, వారి పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతా కూడా వాళ్ళు దోచుకుని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రియులరా, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టారు, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పరిజీలలోను అసహీనిగా నన్ను మీరు చేశారు అని వారితో చెప్పినప్పుడు, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపుతారు, నేనును నా ఇంటి వారు కూడా నాశనమైపోతాం అని వారికి చెప్పినప్పుడు మరి యాకోబు కుమారులు తిరిగి సమాధానం చెప్తా ఉన్నారు, షెకెము తన తండ్రి వారు ఇజ్రాయేలీల ఎడల వేశ్యుల ఎడల జరిగించినట్లుగా వారు మా జీవితంలో వారు మమ్మల్ని పాడు చేశారు, వారు చెడ్డగా మా ఎడల ప్రవర్తించారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, మనం అగ్గిలో చేయి పెడితే కాలుతుంది, మనం అగ్గిలో చేయి పెట్టకూడదు. అక్కడ అగ్గి ఉన్నది, ప్రమాదం ఉన్నదని తెలిసినప్పుడు మనం ప్రమాదంలోనికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ 34వ అధ్యాయం ద్వారా మన కుటుంబము ఎలా ఉన్నది, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, మనం ఎవరితో మన రిలేషన్షిప్ ని పెట్టుకుంటూ ఉన్నాం, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియులారా, మన సహవాసము ప్రభుతో ఉండాలి, మన స్నేహము క్రీస్తుతో ఉండాలి, మన జీవితము వాక్యముతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, ప్రభువుని కలుసుకునే వారిగా ఉండాలి. అప్పుడు ప్రభువు మన జీవితాలను నడిపించేవాడు, గొప్ప ప్రణాళిక మన జీవితంలో పెట్టేవాడు. ఈరోజు మరి దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం చేస్తున్నారా? దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నారా? లోకంతో సహవాసం చేస్తున్నారా? లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తున్నారా అనేది మనం గమనించాలి. వారితో నిత్యం మాట్లాడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రియులారా, మరి దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దేవుని వాక్యాన్ని మీరు చదివి, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి, మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోనండి, మోకాళ్ళుని ప్రార్థన చేసి ప్రభువుని అడగండి, ప్రభువా మా జీవితంలో మీ ప్రణాళిక ఏంటి, మా కుటుంబం ఎడల మీ ప్రణాళిక ఏంటి. మీరు ప్రతిరోజు కూడా ప్రభువుని అడగండి. ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. మీ కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చేవాడు, మీ బిడ్డలను ప్రభు కొరకు వాడుకునేవాడు, మీ కుటుంబాన్ని మీ సంఘంలో ఒక గొప్ప కుటుంబంగా చేసేవాడు, గొప్ప నాయకులుగా చేసేవాడు. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దేవుని సన్నిధిలోకి వద్దాం, ప్రభువుని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఇదిగో ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృపా కాపుదల భద్రత ఉంచండి నాయన. ఇదిగో ఈ 34వ అధ్యాయం ద్వారా మా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మా బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారో ప్రభువా వారికి నేర్పించండి నాయన. పరలోక రాజ్య ప్రణాళికను వారి జీవితంలో ఉంచండి నాయన. ఇదిగో రక్షణ దయచేయండి, అనేకులకు సాక్షులుగా వారిని ఉంచండి నాయన. ప్రభా ప్రమాదంలో నుంచి, ప్రభా విశ్వాసేతుల కుటుంబాల నుంచి, వారి జీవితాల నుంచి తప్పించండి నాయన. ప్రభా గొప్ప దేవుడని వారి జీవితంలో తెలుసుకుని అనేకులకు సాక్షులుగా ఉండే కృప దయచేయమని. ఎవరెవరు ఏ వ్యక్తిగత సమస్యల్లో వెళ్తున్నారో ఈ వాక్యము ద్వారా వారి హృదయాలతో మీరు మాట్లాడండి. కృప కాపుదల భద్రత ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. ప్రియులారా, ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.
ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు.